अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दमुष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। ॐ नमः शिवाय। ॐ नमो नारायणाय। ॐ नमः शिवाय। ॐ नमो नारायणाय। ॐ नमः शिवाय। ॐ नमो नारायणाय। श्री महाविष्णु पुराण సకల ధర్మశాస్త్ర సారం మైత్రేయుడికి పరాశరుడు అందించినటువంటి వేదసారం అది. మహాత్ముడైన భరతుని చరిత్ర విన్న తర్వాత మైత్రేయుడు చాలా సంతోషించి సాంగత్య దోషం ఎంత ప్రమాదం తెచ్చిపెడుతోందో తెలుసుకుని ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను అన్నాడు ఆయన. ఈ ప్రపంచంలో అన్నిటికీ మూల కారణం సాంగత్యం. సాంగత్యం అంటే స్నేహం. స్నేహం ఉండకూడదని కాదు, అక్కడ అతిసంగం. ఏదైనా అతి అయితే ప్రమాదం. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఇంకో ప్రాణిని ప్రేమించవలసిందే. ప్రతి ప్రాణికి ఇంకో ప్రాణితో సంబంధం ఉంటుంది. సంఘజీవులం గనక సంఘం లేకుండా బతకలేము. కానీ అది లేకపోతే ఉండలేనంత దురవస్థకి మాత్రం వెళ్ళకూడదు. ఓ జంక మీద విపరీత వ్యామోహం పెట్టుకుని చివరికి ఆయన జంక అయ్యి మళ్ళీ ఇంకో జన్మెత్తి నానా కష్టాలు పడితే కానీ తరించలేకపోయాడు. అందుకని సాంగత్యం ఒక రోగం. ఈ రోగానికి మందు సత్సాంగత్యం. మహాత్ములు లౌకికమైనటువంటి వాటికి విలువ ఇవ్వరు, జ్ఞానానికి విలువిస్తారు. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడడానికే మాత్రమే విలువిస్తారు. అందుకని సంగరుజకు ఔషధంబు సద్భజన మిలన్. సాంగత్యం ఒక రోగం. ఈ రోగానికి ఔషధం సత్సాంగత్యం. క్రమంగా సత్సాంగత్యం చేయగా చేయగా ఇంకా అది కూడా వదిలిపెట్టి నిస్సంగత్వం పొందుతాడు. అందరికీ అతీతంగా ఉంటాడు. ఎవరి మీద వ్యామోహం పెంచుకోడు. వస్తువుల మీద, గృహాల మీద, ఆహారం మీద, ధనం మీద, జంతువుల మీద, అన్నిటి మీద వ్యామోహం విడిచిపెట్టి చివరికి మోహం తొలగింపబడి ముక్తి పొందుతాడు. అందువల్ల ముక్తి పొందడానికి సత్సాంగత్యం చాలా అవసరం. ఆ ముక్తి పొందించేటటువంటి సత్సాంగత్యం రావాలంటే నిరంతరం హరికథలు శ్రవణం చెయ్యాలి. అంశావతారో బ్రహ్మర్షి యహ యం యదుకులోద్భవ. యాదవ కులంలో శ్రీకృష్ణుడు ఇతరులలాగా అంశావతారం కాకుండా సంపూర్ణ అవతారం ఎత్తాడని విన్నాను. యహ అయం యదుకులోద్భవ ఇందులో చెప్పకుండా చెప్పాడు. ప్రత్యేకంగా ఎన్నో వంశములు ఉన్నాయి. ఆ వంశములన్నిటినీ విడిచిపెట్టి భగవంతుడు అంశావతారము కాకుండా పరిపూర్ణ అవతారమును యదుకులంలో ఎత్తాడు. అంటే ఏం తెలుస్తుంది మనకి ఇప్పుడు? భగవంతుని అవతారాలన్నీ అంశావతారాలు. ఆయనకి 16 కళలు ఉన్నాయి. ఆ 16 కళల్లో ఒక్కొక్క కళ పుచ్చుకొని ఒక్కొక్క అవతారం ఎత్తాడు. రాముడు పరిపూర్ణ అవతారం, కానీ పూర్తిగా భగవంతుడిగా నిరూపితం చెయ్యబడినటువంటి అవతారం ఎత్తాడు ఆయన. ఒక పవిత్ర మానవుడు ఎలా ఉండాలో ఆయన మనకు అందజేశాడు. అందుకే రాముడిది నరావతారం అన్నారు, పరిపూర్ణ మానవావతారం అన్నారు. అందులో చాలా తక్కువగా మహిమలు చూపించాడు. అందుకే ఆయన అసలు చూపించలేదని కాదు, కానీ అలా చూపిస్తే ఆయన మానవుడిగా ఉండలేడు. పరిపూర్ణ మానవుడు కాకపోతే, ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్న మానవుడు కాకపోతే రావణుని చంపలేడు. అందుకని ఆ అవతారం పరిపూర్ణ మానవ అవతారం. కానీ కృష్ణుడు అలా కాదు, పరిపూర్ణ భగవద్ అవతారం, సంపూర్ణ అవతారం. అందుకని ఏ తేచ అంశకలాహ పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అంటోంది విష్ణు పురాణం కూడా. సకల అవతారాలు, తక్కిన అవతారాలన్నీ అంశ అవతారాలు. కానీ కృష్ణుడు భగవంతుడు స్వయంగా దిగొచ్చేశాడు. ఎక్కడ ఇంత శక్తి కూడా దాచుకోకుండా సంపూర్ణ శక్తితో దిగొచ్చాడు. అందుకే పుట్టినప్పటి నుంచి అవతారం చాలించేదాకా నిరంతరం ఎన్నెన్నో మహిమలు, ఎన్నెన్నో విభూతులు, ఎన్నెన్నో లీలలు చేశాడు. అన్ని లీలలు మానవమాత్రుడు చేయలేడు. అటువంటి అవతారాన్ని యదువంశంలో ఎత్తాడు ఆయన. ఇవన్నీ విస్తరేణ పూర్తిగా అహం నేను శ్రోతుం ఇచ్చామి వినాలనుకుంటున్నాను. ఏదో కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు కాకుండా సంపూర్ణంగా వినాలనుకుంటున్నాను. విష్ణు పురాణం ఇంచుమించుగా సగభాగం భాగవతమే. భాగవతంలో కొన్ని విశేషాలు, ఇందులో కొన్ని విశేషాలు చెప్పారు. చాలా పురాణాలు అలాగే ఉంటాయి, అవే కథలు మళ్ళీ రిపీట్ అవుతాయి. కానీ విధానం తేడా, ఎన్నిసార్లు విన్నా భగవంతుడి యొక్క లీలలు వినవలసిందే. అందువల్ల ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు మైత్రేయుడు, నేను శ్రీకృష్ణుడి యొక్క లీలలు సంపూర్ణంగా వినాలని కోరుకుంటున్నాను. ఆయన భూమి మీద అవతరించి ఎంతకాలం ఉన్నాడు, యాని కర్మాణి చకార, ఏ ఏ కర్మలు చేశాడు, ఎవరెవరు అనుగ్రహించాడు, ఇవన్నీ వినాలనుకుంటున్నాను. ఇవన్నీ వింటూ ఉంటే నా శరీరం గగుర్పాటునకు గురవుతున్నది. భగవంతుని కథలు వింటూ ఉన్నప్పుడు శరీరం పులకించకపోతే వాడు దురదృష్టవంతుడు. భగవంతుని కథలు వింటున్నప్పుడు ఆనంద బాష్పాలు రాకపోతే వాడు దురదృష్టవంతుడు. భగవంతుని కథలు వింటున్నప్పుడు ఉన్న చోట అతుక్కుపోయి అయిపోయినప్పుడు అప్పుడే అయిపోయిందా అనిపించేవాడే భాగ్యవంతుడట. అందువల్ల నేను శ్రద్ధగా వినాలనుకుంటున్నాను. కానీ శ్రీ పరాశరుడు ఇలా అన్నట్ట, మైత్రేయ శ్రూయత మేతత్ యత్ పృష్టోహమిహత్వయ. మైత్రేయ, నీకోసం నేను కూడా కథలు చెబుతున్నాను, నీ వంకతో చెప్పి నేను తరిస్తాను. నీకు చెప్పడం లోకానికి చెప్పడం, ఎందుకని నీకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. నీబోటి ఒక ఉత్తముడు గనక భాగవత కథ వింటే ప్రపంచానికి దాన్ని అందిస్తాడు. కొందరు వింటారు, విని వాళ్ళు మాత్రమే ఆనందం పొందుతారు. కొందరు తాము విన్న చరిత్ర మొత్తం ప్రపంచానికి అందిస్తారు. నీబోటి వాడికి అసంఖ్యాక శిష్యులు ఉన్నారు, వాళ్ళు విని సకల ప్రాణులకు దీన్ని అందజేస్తారు, విన్నవాళ్ళు తరిస్తారు. అందువల్లే చెబుతున్నారు విను. అసలు జీవి ఎలా ఉండాలి, ఎప్పుడు సమయం దొరుకుతుంది, ఎప్పుడు భాగవత కథ విందాం, ఎప్పుడు భగవంతుని అవతార గుణాలు వర్ణిద్దాం అనుకోవాలట, దాన్ని సమ్యక్ బుద్ధి అంటారు. సమ్యక్ వ్యవసిత బుద్ధి తవ రాజర్షి సప్తమ వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీరతి. వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాద సలిలం యథా. నీ బుద్ధి సద్బుద్ధి, ఎందుకని వాసుదేవుడి కథల మీద నీ మనస్సు లగ్నమయ్యింది గనక. అక్కడ కూడా లగ్నమవుడు ఎలాగంటున్నాడంటే నైష్ఠికీరతి, నిష్ట అంటే అదే లోకము అని బతకడం అన్నమాట. నైష్ఠికీరతి అంటే నేను వాసుదేవుడి కథలే వింటాను, వాసుదేవ నామస్మరణమే చేస్తాను, వాసుదేవుడే నాకు సకలం. చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు వాసుదేవుడు తప్ప నాకు మరెవడూ కనపడడు అని దృఢంగా నిశ్చయం చేసుకుంటే దాన్ని నిష్ఠారతి అంటారు. ఇక్కడ తిష్ట చాలామంది చేస్తున్నారు, కానీ నిష్ట తక్కువగా ఉంటుందిట. కూర్చోవడం వేరు, కూర్చోవడం ఎలా కూర్చుంటాం, వింటూనే ఉంటాం, కానీ పూర్తి పూర్తిగా ఇక్కడే ఉండిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నీ బుద్ధి అలా కాదు. నువ్వు ఋషివి, మహాత్ముడివి, సమాధి స్థితిలోకి వెళ్ళగలవు. అందుకే నేను పురాణం చెబుతూ ఉంటే పూర్తిగా నీ మనస్సు ఇక్కడే ఉంటుంది, లగ్నమైపోతున్నది. అటువంటి వాడి బుద్ధిని సమ్యక్ బుద్ధి అంటారు, సంపూర్ణ బుద్ధి అంటారు. తక్కిన వాళ్ళ బుద్ధి సరి అయిన బుద్ధి కాదట, ఎందుకంటే పూర్తిగా వాళ్ళ మనస్సు అక్కడ లగ్నం అవడం లేదు గనక. వాసుదేవుని కథలు ఎటువంటివి? వక్తారం అంటే ఉపన్యాసం చెప్పేవాడిని, పృచ్ఛకం అందులో అనుమానం వచ్చి అడిగేవాడిని, ధర్మ సందేహం అడిగి తీర్చుకునేవాడిని, శ్రోత్రూన్ వినేటటువంటి వారిని, త్రీన్ పురుషాన్ ఈ ముగ్గురు పురుషులను కూడా. అక్కడ పురుష శబ్దానికి మళ్ళీ మగవాళ్ళు అనుకోకండి సుమా, సంస్కృతం చాలా విచిత్రమైనది. పురుష శబ్దానికి జీవి అని అర్థం. ఉపన్యాసం చెప్పేవాడు, ధర్మ సందేహం అడిగేవాడు, శ్రద్ధగా వినేటటువంటి వాళ్ళు, ఈ త్రివిధ పురుషులను అనగా ఈ మూడు రకాలైన జీవులను పునాతిహి పవిత్రం చేస్తుందిట. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది భగవంతుని కథ చాలా గొప్పది. ఆ కథ చెప్పేవాడిని తరింపజేస్తుంది, వినేవాడిని తరింపజేస్తుంది, అనుమానం వచ్చి ప్రశ్నలు అడిగేవాడిని తరింపజేస్తుంది. వాళ్ళు ఎవరైనా అటు మళ్ళీ వాళ్ళు స్త్రీలు పురుషులు నపుంసకులు అనే తేడా లేకుండా అందరినీ తరింపజేస్తుంది, త్రిలింగ వ్యక్తులను కూడా తరింపజేస్తుంది. త్రిలింగ వ్యక్తులంటే మూడు రకాలైన జీవులన్నమాట. సాధారణంగా అయితే స్త్రీలు లేదా పురుషులు, కాకపోతే కొంతమంది నపుంసకులను ఉంటారు. ఇటు స్త్రీ పురుషుడు కానివాడు, ఈ ముగ్గురిని త్రిలింగ వ్యక్తులు అంటారు. ఈ త్రిలింగ వ్యక్తులని పవిత్రం చేస్తుంది భగవంతుడైన వాసుదేవుని కథ. ఎలాగట? తత్పాదసలిలం యథ, విష్ణుపాదముల నుండి పుట్టిన గంగ వలె పవిత్రులను చేస్తుంది. ఎన్నో ఏండ్లుగా యుగములుగా అనేక పురాణాలు ఇతిహాసాలు చివరికి త్రిమూర్తులు దేవతలు అందరూ ఏకకంఠంతో ఏమని చెప్పారు మనకి, నాయనలారా ఈ ప్రపంచంలో నదులన్నిటిలోకి గంగ చాలా గొప్పది, ఈ గంగ విష్ణుపాదాల నుండి పుట్టింది, ఆ గంగలో స్నానం చేస్తే చాలు ఎటువంటి పాపాలైనా పోతాయి, కాకపోతే శ్రద్ధతో భక్తితో స్నానం చేయాలి. ఒకవేళ గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేయలేకపోయినా గంగా 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 అని మూడు సార్లు చాలా దూరం నుంచి తలుచుకొని ఇంట్లో ఉన్న బకెట్టు నీళ్లతో స్నానం చేసినా గంగా స్నాన ఫలితం వస్తుందిట. అందరూ రోజు గంగకి వెళ్ళారు కదా, మీ ఇంట్లో ఏదో బోరు నీళ్లు ట్యాంకులోకి ఎక్కించుకొని దాన్ని బకెట్లోకి పట్టుకొని లేదా షవర్ బాత్ చేస్తూ గంగా 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 అనుకోండి చాలు, ఆ నీరు ఎంత దరిద్రపు నీరైనా మురికి నీరైనా రామరామ ఆ నీళ్లు నోట్లోకి ఎడితే నోరు చిల్లి పడిపోయేంత ఉప్పుగా కషాయంలాగా విషంలా ఉన్నప్పటికీ గంగ అనుకోవడం వల్ల ఈరే గంగ అయిపోయి నిన్ను పవిత్రుణ్ణి చేస్తుంది, నీకు ముక్తినిస్తుంది, పాపాలు తొలగిస్తుంది. అందుకే గరుడ పురాణంలోనూ పరమ పవిత్రమైనటువంటి విష్ణు పురాణంలోనూ బ్రహ్మ వైవర్త పురాణంలోనూ స్కాంద పురాణంలో కూడా ఒకేసారి ఒకే శ్లోకం చెప్పారు, గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. నువ్వు కొన్ని వందల యోజనాల దూరంలో గంగానదీ తీరం నుంచి ఉన్నప్పటికీ, గంగానది ఎక్కడో ఉంది, దానికి నువ్వు కొన్ని వందల యోజనాల దూరంలో ఉన్నావు. యోజనం అంటే 8 మైళ్ళు, కొన్ని వందల యోజనాలు అంటే ఎంత దూరమో కూడా చెప్పలేదు, వందలాది మైళ్ళ దూరంలో ఉండి స్నానం చేయలేకపోతున్నాను గంగలో అని భావించి గంగా 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 అనుకుని నీ ఇంట్లో ఉన్న నీళ్లతో స్నానం చెయ్యి చాలు, ఆ నీంటి జలమే పరమ పవిత్రమైన గంగాజలం అవుతుంది. ఆ గంగాజలంలో స్నానం చేసిన వెంటనే నువ్వు సర్వపాపముల నుండి విముక్తుడవుతావు. సర్వపాపేభ్య అన్నారు, మళ్ళీ ఒక పాపం పేరు చెప్పరా, సకల పాపాల నుండి వాడు విముక్తి పొందుతాడు. విష్ణులోకం సహ గచ్చతి, సహ అతడు అంటే ఎవరు, స్నానం చేసినవాడు. ఎలా స్నానం చేసినవాడు? గంగా 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 అనుకుంటూ స్నానం చేసినవాడు. మళ్ళీ అది మర్చిపోకూడదు మనం, గంగా 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 అనుకుంటూ ఇంట్లో స్నానం చేసినటువంటి అతడు సకల పాపముల నుండి విముక్తి పొంది విష్ణులోకమును పొందుతాడు. కాబట్టి గంగ ఎంత గొప్పది అర్థమైందా? ఆ గంగానది వలె ఈ విష్ణు కథ మనల్ని పవిత్రులు చేస్తుందట. ఇంకా గంగానది ములిగితే సంకల్పం చెప్పితే కానీ పవిత్రులు చేయదు, ఇది అలా కాదు, నువ్వేం అనక్కర్లా, సంకల్పం కూడా చెప్పుకోకర్లా, వింటే చాలు. చెవులు అలా రిక్కించి వింటే చాలు. జీవితంలో ఒక్కసారి విన్నా చాలు, కొన్ని వందల సార్లు కూడా వినక్కర్లేదట, కనీసం ఒక్క పర్యాయమైన శ్రద్ధతో విష్ణు కథ వింటే అటువంటి వాడు గంగానదిలో నిరంతరం స్నానం చేసిన ఫలితం పొంది తద్వారా విముక్తి పొందుతాడు. అందుకని తత్పాద సలిలం యథా, విష్ణు పాదముల నుండి పుట్టిన గంగ వలె విష్ణు కథ పవిత్రులను చేస్తుంది. ఏకకాలంలో గంగ గొప్పతనం చెప్పారు, విష్ణు కథ యొక్క గొప్పతనం చెప్పారు. అక్కడికి వెళ్ళడానికి డబ్బులు ఖర్చు అవుతాయి, బోలెడు దూరం వెళ్ళాలి, మెట్లు దిగాలి, సంకల్పం చెప్పుకోవాలి, స్నానం చేయాలి. ఇక్కడికి రావడానికి అంత ఎక్కువ శ్రమక్కర్లేదు. ఏముంది, ఉన్నది పక్కనేగా. మహా అయితే ఆటోకి ఒక 50 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఓ 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ ఆటోకి కాకపోతే రేపు పొద్దున్న ఇంకో దానికైనా ఖర్చు పెట్టాలి తప్పదు. ఆటోకి ఖర్చు పెట్టి ఇక్కడికి రాకపోతే యమధర్మరాజు గారికి చాలా ఖర్చు పెట్టాలి. అమ్మో, అది చాలా కష్టం. లేదా ఇంట్లో కూర్చోవడం వల్ల వచ్చే అనారోగ్యాలకు ఇంకా ఖర్చు పెడతాం. అనవసరమైన దిక్కుమాలిన బజ్జీలకి పుణుకులకి చాలా ఖర్చు పెడతాం. దాంతో పోలిస్తే ఈ పురాణ కథకి ఖర్చు పెట్టడం చాలా మంచిది. వినడానికి ఎంతో కొంత శ్రమించి ఎంతో కొంత ఖర్చు పెట్టి రావడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అటువంటి కథ ఇది. ఒకప్పటి మాట, ద్వాపర యుగం వస్తూ ఉండగా మహాపాపాత్ములైన రాక్షసులంతా భూలోకంలో మళ్ళీ జన్మించాలనుకున్నారు. వీళ్ళంతా బ్రహ్మవరాలు శివవరాలు పొందారు. పొంది మహారాజుల అంశలతో వాళ్ళ ఇళ్లలో పుట్టుకొచ్చారట. నిజానికి వీళ్ళంతా రాక్షసులు, కానీ రాజవంశస్థులుగా పరిపాలకులుగా పుట్టారు. ఈ విష్ణు పురాణంలో కలియుగ వర్ణన వస్తుంది, నరక వర్ణన వస్తుంది. అందులో ఏమని చెప్పారో తెలుసా, కలియుగంలో ప్రజాప్రభుత్వాలు వస్తాయి, అందులో 175 మంది రాక్షసులు క్రూరులట. ఒక 25% మాత్రమే దేవతాంశతో పుట్టిన వాళ్ళు ఉంటారట, మిగతా 75 మంది రాక్షసులే. వాళ్ళు రాక్షసుల్లో కాకుండా మానవ రూపాల్లో పుడతారట. చిట్ట చివరికి కలియుగం చివరికి వచ్చేసరికి 190 మంది రాక్షసులు పరిపాలన చేసి 10 మంది మంచివాళ్ళు ఉంటారట. ఆ 10 మందిని పడగొట్టడానికి ప్రయత్నిస్తారట. అప్పుడు కల్కి అనే అవతారం ఎత్తుతారట భగవంతుడు. ఇప్పటికే మనకు తెలియట్లేదు అండి, మనల్ని పరిపాలించేవాళ్ళు రాక్షసులు దేవతలు మనకే తెలుస్తూ ఉంటుంది. అయినా మనం పైకి మాట్లాడితే భయం. రాక్షసులు అంటే హిరణ్యకశిపుడు అంటే ఎవరికైనా భయమే. ఎందుకు వచ్చిందని, ఒక నారదుడు లాంటి వాడే టెక్నిక్గా వెళ్ళగలడు, ఎవరు పడితే వాడు వెళ్ళలేడు. ఆ రోజుల్లో ద్వాపరయుగంలో కూడా ఇలా రాక్షసులు భూమి మీద మహారాజులుగా పుట్టారట. భూమిర్దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై ఆక్రాంత భూరి భారేణ బ్రహ్మాణం శరణం యయౌ. ఈ భూమిని ఆక్రమించుకున్నారు రాక్షసులు. వారంతా రాక్షసుల్లా పుట్టలేదు, కోరలతో భయంకరాకారంతో పుట్టకుండా రాజవంశాల్లో పుట్టారు. నిజానికి రాక్షసులు కానీ రాజుల్లో కనపడుతున్నారు. అందుకే నృప వ్యాజ రాజులు అనే ఒక వంకతో పుట్టారు వాళ్ళు. జరాసంధుడు, దంతవక్త్రుడు, శిశుపాలుడు, విదూరధుడు, కంసుడు, పౌండ్రక వాసుదేవుడు, రుక్మి, వీళ్ళంతా రాక్షసులు. దుర్యోధనుడు పూర్తిగా కలిపురుషుడు అంశతో పుట్టాడు. ద్వాపరయుగం పురుషుడితో శకుని పుట్టుకొచ్చాడు. నరకాసురుడి యొక్క అంశతో కర్ణుడు చేరాడు. అందుకే నరకాసురుడు చావగానే కర్ణుడిలో కలిసిపోయాడు. మళ్ళీ నేను చెప్పడం కదా, భారతం చెప్పింది. భారతంలో నరకాసురుడి అంశ కర్ణుడిలో కలిసిపోయింది. అందుకే ఇంకా క్రూరత్వం పెరిగిపోయింది వాడికి. ఇలా భయంకర రాక్షసులంతా మానవాకారాల్లో జన్మించారు. భూమిని ఆక్రమించుకున్నారు, పరిపాలించడం మొదలుపెట్టారు. ఇంకా వీళ్ళ పరిపాలనలో అన్ని పాపాలే. గోహింస చేశారు, ఋషులను చంపి పారవేశారు, యజ్ఞములు ఆగిపోయాయి, దేవాలయాల జోలికి మాత్రం వెళ్ళలేదు ఆ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు కూడా దేవతా భక్తులే. మన అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో రాక్షసులు కూడా భక్తులు కాబట్టి గుడులు పడగొట్ల. గుడి పడగొట్టాక అరెస్ట్ చేస్తే వాడికి మతిస్థిమితం ఉండదు. మళ్ళీ మతిస్థిమితం లేని వాడు కేవలం హిందువుల ఆలయాలే పడగొడతారండి. అవి ఎవడు హిందువుల ఆలయం పడగొట్టినా వాడికి వెంటనే మెంటల్ట. కానీ ఆ రోజుల్లో ఒక అదృష్టం ఏంటంటే గోహింస చేశారు, ఋషులను పాడు చేశారు, యజ్ఞాలు ధ్వంసం చేశారు, ఆలయాల జోలికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కువ మంది అమ్మవారి భక్తులు శివభక్తులు ఉన్నారు, కొద్దిమంది విష్ణు భక్తులు ఉన్నారు. ఈ విధంగా ఆ కాలంలో వాళ్ళు కూడా ఎన్నో అత్యాచారాలు చేశారు, భయంకర పాపాలు చేశారు. దుర్వ్యసన పరాయణులు వాళ్ళు, రక్తం తాగేసేవారు. ఈ పాపాత్ముల బరువు భూదేవి తట్టుకోలేకపోయింది. భూదేవికి సహనం ఎక్కువ, ఎంతమందినైనా మోస్తుంది, కానీ పాపం పెరిగిపోతే పాపాత్ముల యొక్క బరువు మొయ్యలేదట. అందుకని పాప ఆవిడ తట్టుకోలేక ఏడుస్తూ గౌర్భూత్వ అశ్రుముఖి ఖిన్న క్రందంతి కరుణం విభో. ఒక ఆవు రూపం ధరించింది. భూదేవి ఎప్పుడు గోరూపమే ధరిస్తుంది. గో శబ్దమునకు భూమి అని ఒక అర్థం. గో అంటే ఇంద్రియములు, గో అంటే ఆవు, గో అంటే కిరణములు. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అందుకే నేను భూమిని, కాంతిస్వరూపిణిని, ఇంద్రియ నిగ్రహం కలిగిన దానిని, సహనం కలిగిన దానిని అని లోకానికి నిరూపిస్తూ అమ్మవారు భూదేవి ఒక ఆవు రూపం ధరించింది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది, కన్నీరు అలా కార్చింది. మామూలుగా కార్చడం కదట, మున్నీరుగా కార్చింది అన్నారు. అంటే ఏమిటి మున్నీరు అంటే? మహాసముద్రం. ఆవిడ కన్నీళ్లు నేల మీద పడుతుంటే అదే ఒక సముద్రంలో ఉంది, అంత ఏడ్చిందని అర్థం. ప్రభు రక్షించు రక్షించు అన్నది. ఆమెతో పాటు దేవతలు కూడా గోరూపంలో ఉన్న భూదేవి వెంట వెళ్ళారు. ఇంతమంది తన దగ్గరకు వచ్చి రక్షించు అని ఏడుస్తూ ఉంటే బ్రహ్మదేవుడు వారిని ఓదార్చి ఎవరన్నా ఒకేసారి అందరూ కట్టకట్టుకొచ్చారు. కారణం ఏమిటి, నీ కోరిక ఏమిటని అడిగితే అన్నీ తెలుసుండి కూడా మమ్మల్ని అడుగుతున్నావు, నీకు తెలియందేమున్నది? ప్రభు, ఏ ముహూర్తంలో నేను సృష్టింపబడ్డానో అప్పటి నుంచి నాకు సుఖం కంటే దుఃఖం ఎక్కువగా ఉన్నది. ఎప్పుడో కొంతమంది పుణ్యాత్ములు పుడుతూ ఉంటారు. ఏదో గుంటూరులో కొంతమంది మహానుభావులు కుర్చీలో కూర్చుని సాయంత్రం ఆరవగానే పురాణాలు వినడానికి వస్తారు, కానీ తక్కిన వాళ్ళంతా పాపాత్ములైపోయారు. ఈ పాపాత్ముల బరువు మొయ్యలేకపోతున్నాను. కోటి మంది సత్యం పలికే వాళ్ళని మొయ్యగలను, కోటాను కోట్ల మంది జనులను ధర్మంతో ఉన్నవాళ్ళని మొయ్యగలను, కానీ ఒక్క అధర్మపరుణ్ణి, ఒక్క అసత్యవంతుణ్ణి నేను మొయ్యలేను. ఇప్పుడు ఎక్కడ చూసినా అసత్యం పలికే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ చూసినా అధర్మపరులు ఎక్కువైపోయారు. వావి లేదు, వరుస లేదు, గోహత్యలు పెరిగిపోయాయి, యజ్ఞాలు ధ్వంసం అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా అరాజకత్వం ప్రబలిపోయింది. ధర్మం అంటే డబ్బున్నవాడిదే ధర్మం. ఇటువంటి దుస్థితి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ పాపాత్ముల భారం తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఈ బరువు తగ్గించమని నీ దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాను, నన్ను రక్షించు అనగా బ్రహ్మగారు ముసిముసినవులు నవ్వి, నేను సృష్టించగలను కానీ శిక్షించలేను, రక్షించలేను, నా పని కేవలం పుట్టించడమే, నేను సృష్టికర్తనే. ఎప్పటికప్పుడు పాపాత్ములు పుట్టి పాపభారం నీకు పెరిగిపోతూ ఉంటే ఆ పాపభారం తొలగించడానికి భగవంతుడు వాసుదేవుడే అవతారం ఎత్తాలి. ఇప్పుడు మనందరం ఆయన దగ్గరికే వెడదాం, విష్ణువు దగ్గరికి వెడదాం, రండి అని బ్రహ్మగారు ఆవిడ్ని ఓదార్చాడు. శివుణ్ణి వెంట పెట్టుకున్నాడు. శివుడు వెంట ఉంటే పనులు తొందరగా అవుతాయి గనక. బ్రహ్మాతదుపధార్యాథ సహదేవైహి తయా సహ జగామ సత్రినయనః తీరం క్షీరపయోనిధేహే. బ్రహ్మ ఆమెను ఓదార్చి ఆమెను వెంట పెట్టుకుని దేవతలని వెంట పెట్టుకుని త్రినయనః శివుణ్ణి కూడా వెంట పెట్టుకుని పాల సముద్రం దగ్గరికి వెళ్ళాడు. తీరాక్షేర సాగరం దగ్గరికి వీళ్ళంతా వెళ్ళితే అక్కడ ఆదిశేషుడి పానుపున్నది, అది ఖాళీగా ఉంది, అందులో విష్ణు దర్శనం అవ్వలేదు వీళ్ళకి. ఎప్పుడు క్షీరసాగరంలోకి మనం అడుగు పెట్టినా ఆదిశేషుడి యొక్క పానుపు మీద హాయిగా పవళించి మనకి దర్శనమిచ్చే పరమాత్ముడు ఈ పూట ఎందుకు దర్శనమివ్వడం లేదు? కేవలం శేషుడే తప్ప శేషతల్పం మీద ఉండవలసిన శేషప్రభు కనపడలేదు అని దేవతలు ఒక క్షణం తెల్లబోయారు. శుభమా అని విష్ణు దగ్గరికి వెళ్ళారండి, తీరా విష్ణు దర్శనం కాలేదు, అందుకని వాళ్ళకి కొంచెం బాధ భయం కలిగాయి. అప్పుడు బ్రహ్మగారు, దేవతలారా, ఇది మనకి పరీక్ష. భగవంతుడు వాసుదేవుడు సర్వాంతర్యామి. వాసుదేవుడు అనే శబ్దమునకు అన్నిటియందు ఆయన ఉండేవాడు, ఆయనలో అన్నీ ఉంటాయి అని అర్థం. అన్నిటిలో ఆయన ఉంటాడు, ఆయనలో అన్నీ ఉంటాయి. అటువంటి వాడు వైకుంఠంలో తప్ప మరెక్కడా లేడు అనుకుని మనం వచ్చాం. మన భావనలో లోపం ఉంది. భగవంతుడు అంతటా ఉన్నాడు, ఆయన్ని వైకుంఠంలో కూడా చూద్దామని సంకల్పించలేదట వీళ్ళు. భగవంతుడు కేవలం వైకుంఠంలో మాత్రమే ఉంటాడు అనుకుని వచ్చారట, అందుకని ఆయన కనపడలేదు. నిజంగా వైకుంఠంలో ఉంటాడు, కానీ వీళ్ళ భావనలో లోపం ఏమిటి, విష్ణు అంటే వైకుంఠంలో మాత్రమే ఉంటాడు, ఇంకెక్కడ ఉండడు అనుకున్నారట. ఇంతకు పూర్వం ఈ బ్రహ్మాదులు ఏమని చెప్పారు, అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు, ఆయన లేని చోటు లేదు, అసలు విష్ణువు అంటేనే వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉండే లక్షణము కలవాడు కనుక విష్ణు అన్నారు. శీలము అంటే లక్షణం అని కూడా అర్థం, వ్యాపకశీలత్వాత్ వ్యాపించి ఉండే లక్షణము కలిగి ఉండడం వల్ల ఆయనకి విష్ణు అని పేరు వచ్చింది. అంతటా ఉండేవాడు ఒక్కచోట మాత్రమే ఉంటాడు అనుకోవడం మాయ కదా, ఆ మాయ వల్ల ఆయన తన మాయతో వీళ్ళకి మాయమైపోయి కనబడకుండా ఉండిపోయాట. ఇప్పుడు విషయం గ్రహించిన బ్రహ్మ సర్వాంతర్యామిని ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటాను అని వెంటనే కళ్ళు మూసుకున్నాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత, ఎప్పుడూ పురుష రూపంలో దర్శనమిచ్చే పరమాత్మని పురుష సూక్తం చదివి మెప్పించాడు. అలా కళ్ళు మూసుకుని పురుష సూక్తం చదువుతూ క్రమంగా సమాధిలోకి వెళ్ళిపోయాడు, తన తాను మరిచిపోయాడు. ఆయన మొదట్లో ఓం నమో నారాయణాయ అన్నవాడు, అసలు మంత్రజపం కూడా మాని అలా నిశ్చేష్టుడై చేష్టలుడిగి కళ్ళు మూసుకుని పూర్తిగా పరమాత్మలో లీనమైపోయాడు. గాఢ నిద్రలో ఉన్నవాడు కూడా అంతలా ఉండలేడట, అలా అయిపోయాడు ఆయన. అప్పుడు ఆయనకి కొన్ని మాటలు వినపడ్డాయి, ఆయనకి తప్ప ఇంకెవరికీ వినపడలేదు. గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేదాః త్రిదశానువాచ గాం పౌరుషీం మే శృణుతామరాహ పునర్విధీయసామాసు తథైవమాచిరం. ఆయన పూర్తిగా సమాధిలోకి వెళ్ళిపోగానే గిరం మాటలు వినపడ్డాయి, కొన్ని మాటలు విన్నాడు. గీహి అంటే వాక్కు, అందుకే సరస్వతీదేవికి గీర్వాణి, వాక్కులు కలిగినది, సంస్కృత వాక్కులు కలిగినది అని పేరున్నమాట. మంచి మాటలు వినపడ్డాయి, ఆ మాటలు స్వయంగా పరమాత్మే బ్రహ్మకి చెప్పాడు. కానీ చిత్రం ఏమిటంటే ఆ మాటలు బ్రహ్మకి తప్ప ఇంకెవరికి వినపడలేదు. ఎంతమంది అక్కడున్నారు, అందరూ జపాలు చేస్తున్నారు, కానీ కేవలం బ్రహ్మకి మాత్రమే అదృశ్య రూపంలో ఉండి కొన్ని మాటలు వినిపించాడు పరంధాముడు, ఇంకెవ్వరికీ ఆ మాటలు వినపడలేదు. అది విని ఆయన వెంటనే కళ్ళు విప్పాడు. దేవతలారా, భూదేవి, పరమాత్ముడు పరంధాముడు వాసుదేవుడు నాకు చెప్పిన మాటలు మీకు చెబుతున్నాను, వినండి. ఈ భూదేవికి వచ్చిన కష్టం ఆయనకి తెలుసు. రాక్షసులు భూలోకంలో మహారాజ వంశాలలో పుట్టి రాజ్యాలు పరిపాలించి అధర్మం ప్రబలింపజేసి లోకాలను పీడిస్తున్నారని పరమాత్మకి ఎప్పుడో తెలుసు. ఈ భూభారం తగ్గించడానికి, రాక్షస సంహారం చేయడానికి ఆయన ఒక మహాసంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పం తొందరలో నెరవేరబోతున్నది. భూలోకంలో చాలా వంశాలున్నాయి, ఆ వంశాలలో యదువంశం పరమ పవిత్రమైనది. యయాతి మహారాజు కొడుకుల్లో ఒకడైన యదువు ఒకప్పుడు శ్రీమన్నారాయణుని గురించి కఠోర తపస్సు చేస్తే భవిష్యత్తులో నీ వంశంలో పుట్టి నీ వంశం పేరు మీదుగా యాదవుడను అని పిలువబడతానని వరమిచ్చాడు పరమాత్మ. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకొని యదు వంశంలో శ్రీకృష్ణుడు వసుదేవునికి కుమారుడిగా పుట్టబోతున్నాడు. వసుదేవునికి 8వ పుత్రునిగా పుడతాడు. ఆ కాలంలో మీరందరూ ఆయనకి సేవ చేయడానికి పుట్టండి. వసుదేవునికి వాసుదేవుడిగా ఆయన పుడితే పరమాత్మకి సేవ చేయడానికి దేవతలంతా మీ అంశాలతో యదువంశంలో పుట్టండి, కురువంశంలో పుట్టండి, పవిత్ర వంశాల్లో పుట్టండి, వీరంతా ఆయనకి సేవ చేయండి. ఇంకా దేవతా స్త్రీలు గోపికలుగా పుట్టండి, ఆయనతో పాటు క్రీడించి ఆనందం పొందండి. శ్రీమన్నారాయణునికి పానుపుగా ఉండే ఆదిశేషుడు బలరాముడనే పేరుతో కృష్ణుడికి అన్నగారుగా పుడతాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ధర్మ సంస్థాపన చేస్తారు. విష్ణువు దగ్గర ఒక మాయ ఉన్నది, ఆ మాయ ఎంతటి వాడినైనా బుట్టలో వేసుకుంటుంది. ఆ మాయ నుంచి బయటపడడం ఎవడి వల్ల కాదు, ఆ మాయ నుంచి బయటపడడం అంటే ఇంకేం లేదు, వాడు మహాయోగే. ఆ మాయ ఎంత జ్ఞానినైనా పట్టుకుంటుందట. జ్ఞాని నామపి చేతాంసి దేవీ భగవతీహిస బలాత్ ఆకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళ మనస్సుల్లో అయినా ప్రవేశించి ఈ మాయా అని పిలువబడే అమ్మవారు వాళ్ళని బలంగా ఆకర్షించి మాయలో పారవేస్తుంది, సంసారంలో పడేలా చేస్తుంది, జ్ఞానుల యొక్క మనస్సుల్లో కూడా దూరుతుందిట. నేను జ్ఞానిని, నేను చదువుకున్నాను, పండితుండి, తపస్సు చేశాను, పూజలు చేశాను, యజ్ఞాలు చేశాను, కుంకుమ పూజలు చేశాను, అవి చదివాను ఇవి చదివాను అనుకున్నటువంటి వాళ్ళ హృదయంలో కూడా చేరి వాళ్ళని కూడా బుట్టలో వేసి సంసారంలో పారవేస్తుంది. ఈ మాయకు లొంగరవాడు ఎవ్వడూ లేడు. ఋషులు ఎక్కువగా తొందరగా మరీ బుట్టలో పడతారట. నిజం చెప్పాలంటే ఈ పురాణంలో అందరిలోకి మాయలో పడిన వాళ్ళు ఉంటే ఎక్కువ మంది గోపికలే, తక్కిన వాళ్ళంతా మాయలో పడ్డారు. ఆఖరికి బలరాముడు కూడా ఒకసారి మాయలో పడ్డాడు, నారదుడు మాయలో పడ్డాడు, కానీ ఒక్క గోపికలు మాత్రమే కృష్ణుడు పరంధాముడని గ్రహించి ఆయనకి సర్వం సమర్పించి ఆయనలో కలిసిపోయారు. అంతటి జ్ఞానం గోపికలకు ఉన్న జ్ఞానం ఇంకెవరికి లేదన్నారు. మొత్తం పురాణంలో, విష్ణు పురాణంలో చిట్ట చివరి చెప్పిన సారాంశం గోపికల భక్తి గొప్పది అన్నారు. గోపికలకున్నటువంటి భక్తి కనుక మానవులకు వస్తే మానవులు తొందరగా తరిస్తారట. గోపికలది నిష్కల్మష భక్తి. కృష్ణుడు అడిగితే ప్రాణం ఇస్తారు, కృష్ణుడి కోసం ఏదన్నా చేస్తారు, వాళ్ళకి కృష్ణుడే లోకం. కృష్ణుడి కోసం కాలి దుమ్మిచ్చారు కదండి. ఓసారి కృష్ణుడు రుక్మిణీ మందిరంలో ఉండగా రుక్మిణీదేవి జగన్మాత కనుక లోకశ్రేయస్సు కోసం స్వామితో అంది, ఏమండి ఇంతమంది భక్తులు ఉన్నారు, నేను లక్ష్మినే, మా అందరిలో ఎవరి భక్తి గొప్పది అని అడిగింది. అయితే నేను నీకు పరీక్ష పెడతాను, నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు నీకే ఎవరు గొప్ప భక్తులో తెలుస్తుంది అన్నాడు కృష్ణుడు. ఆయన చెప్పినట్టుగా లక్ష్మీదేవి ఆయన చెప్పినట్టుగా చేసింది. వెంటనే అంతఃపురం వాళ్ళందరికీ ఎవరెట్టి సత్యభామ, జాంబవతి, కాళింది, భద్ర, లక్షణ, సుదంత, నాగనజితి వీరందరినీ పిలిచి, ఇంకా తక్కిన భార్యలందరినీ పిలిచి, స్వామివారికి హఠాత్తుగా తలనొప్పి వచ్చింది, తలంతా పగిలిపోతుందిట, తగ్గడం లేదు అనగానే వాళ్ళు కంగారు పడి, అయితే మంచి మంచి డాక్టర్లను పిలిపించమంటారా, లేదా హరిగారు ఈ మధ్యన స్థాపించినటువంటి మంచి క్లినిక్ కోట ఉంది కదా గురుకృపతోటి, ఆ క్లినిక్ నుంచి ఎవరన్నా స్పెషలిస్టులు పిలవమంటారా అని అడిగారు వాళ్ళు. వారెవరూ అక్కర్లేదు, మీలో నిజమైన భక్తులు ఎవరైనా ఉంటే మీ పాదాల కింద ఉన్నంత దుమ్ము ఆయనకి ఇస్తే మీ పాదధూళి నుదుటికి రాసిన వెంటనే ఆయనకి రోగం పోతుంది అన్నది రుక్మిణి. ఇది స్వామి చెప్పినటువంటి కిటుకన్నమాట. వాళ్ళు తెల్లబోయి, మట్టికి రోగాలు ఎలా పోతాయమ్మా, ఎంత రుక్మిణివైతే, ఎంత లక్ష్మివైతే మాత్రం, ఎంత పట్టమహిషి అయితే మాత్రం మట్టితో రోగాలు పోతాయంటావా, అందులో స్వామివారికి చూస్తూ చూస్తూ కాలి కింద ఉన్న దుమ్ము ఎలా ఇస్తాం, అమ్మో పాదధూళి ఆయన నుదుట రాస్తే పాపం కాదు, మట్టి ఆయనకి సమర్పిస్తే మట్టి కొట్టుకుపోమా అన్నారట వాళ్ళు. అడిగింది స్వామివారే కదా, మట్టి అడిగితే మట్టి ఇవ్వమన్నారు వాళ్ళు. చాలామంది అంతే, మీరు ఏది అడిగినా చేస్తామండి, ఆ ఒక్కటి అడక్కండి అంటారు, ఇంకేమిటి భక్తి. అప్పుడు రుక్మిణి నవ్వుకున్నది. వెంటనే నారదుని పిలిచి, నారద బృందావనంలో ఉన్న గోపికల దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్పు అనగానే నారదుడు పరుగు పరుగును బృందావనానికి వెళ్ళాడు. వెళ్ళగానే గోపికలంతా ఆయన దగ్గరకు వచ్చి, మా కృష్ణుడు ఎలా ఉన్నాడని అడిగితే, కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాను, ఇప్పుడు ఆయనకి తీవ్రమైన శిరోవేదన, బాగా తలనొప్పి ఎక్కువగా ఉందిట పాపం, ఆయిల్లో ఏదో తేడా వచ్చి ఉంటుంది, అందుకే ఆ అన్నంలో ఏదో తేడా వచ్చి పాపం తలనొప్పి వచ్చింది అనగానే, తలనొప్పి ఎలా తగ్గుతుందని అడిగారట వాళ్ళు. మీలో ఎవరైనా పరమభక్తులుంటే మీ పాదధూళి ఆయనకి ఇవ్వండి, ఆ పాదధూళి నుదుటి మీద పడితే ఆయనకి తలనొప్పి తగ్గిపోతున్నారు. కానీ ఈ గోపికలంతా నామట్టిస్తాను నామట్టిస్తానని అందరూ పరుగు పరుగున బృందావనం నుంచి చిటికలో వచ్చేసారట ద్వారకా నగరానికి. అందరూ వచ్చి క్యూ కట్టి, కృష్ణ నేను భక్తురాల్ని, నా పాదధూళి తీసుకో అని అందరూ అన్నారు. వెంటనే కృష్ణుడు వచ్చి, మీరు రావడంతో నా తలనొప్పి తగ్గిపోయింది, ఇప్పటిదాకా ఉన్న తలనొప్పి ఒక్క కారణం చేత వచ్చింది, మీ వంటి భక్తురాళ్ళు వచ్చాక తలనొప్పి ఎక్కడ ఉంటుంది, వెళ్ళిరండిని పంపేసి ఇప్పుడు రుక్మిణికేసి తిరిగాడు. అర్థమైందా అంటే, అర్థమయ్యింది స్వామి, నువ్వు అడిగితే ఏదైనా ఇస్తారు, పాదధూళి కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు వాళ్ళు, మేమంతా భక్తులు అనుకుని అబ్బెబ్బెబ్బే స్వామివారికి పాదధూళి ఇవ్వకూడదు అని మా పిచ్చి బుర్రలో ఉపయోగిస్తాం. ఇవి పిచ్చి బుర్రలు కానీ తెలివితేటలు అనుకుంటారట వాళ్ళు. శాస్త్రం చెప్పినట్టు చేయటానికి, గురువులు చెప్పినట్టు చేయటానికి చాలా సాహసం కావాలి. వీళ్ళ దగ్గర జ్ఞానం ఉన్నదనుకుని అజ్ఞానంలో పడ్డారు తక్కిన వాళ్ళంతా ఈ ద్వారకాపురవాసులు. కానీ గోపికలు నిష్కల్మష హృదయంతో పరమాత్ముడు అడిగితే ఏదైనా ఇవ్వవచ్చు అనుకుంటారు. అందువల్లే గోపికలకి మాత్రమే నిజమైన భక్తి ఉన్నది, వారు మాత్రమే తరిస్తారు, అంతటి భక్తి మరెవరికీ లేదు అని రుక్మిణి వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఎంత అద్భుతమైన కాదు ఇది. పోనీ అక్కడా ఇక్కడ ఉన్న పుక్కిటి పురాణం కాదు, కాదు విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడినది. విష్ణు పురాణమే కాక విష్ణు ధర్మోత్తర పురాణం ఉంది, అందులో ఉంది ఇది. కాబట్టి గోపికలంటే దేవతా స్త్రీలు, కొన్ని కోట్ల సంవత్సరముల పాటు ఒకప్పుడు తపస్సు చేసినటువంటి వారు. వారంతా ఈ యాదవ వంశంలో పుట్టి కృష్ణుణ్ణి సేవించి తరించడం కోసం ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చింది, అక్కడికి పుట్టారు, వాళ్ళంతా ఆయన సేవ చేసి తరించారు. అందుకే ఓ గోపికల పేర్లతోటి దేవతా స్త్రీలరా, మీరంతా భూలోకంలో పుట్టండి, యదువంశంలో పుట్టండి, నందుని యొక్క పల్లెలో పుట్టండి, కృష్ణుడికి సేవ చెయ్యండి, ఇది విష్ణువు యొక్క ఆజ్ఞ అని బ్రహ్మదేవుడు చెప్పాడనమాట. సంభవంతు సురస్త్రియ, సురస్త్రీలంతా యాదవ వంశంలో పుట్టండి. ఓ పక్కనేమో మాయ, విష్ణుమాయ, ఆవిడ ఎటువంటి వాళ్ళనైనా బొట్లో వేసుకుంటుంది, జ్ఞానుల్ని కూడా బొట్లో వేసుకుంటుంది, కానీ మిమ్మల్ని మాత్రం బొట్లో వేసుకోదు. ఒక్క గోపికల్ని తప్ప అందరినీ బొట్లో వేసుకుంటుంది యోగమాయ అన్నాడు. జ్ఞానుల్ని కూడా బొట్లో వేసుకుంటుందని కదా ఇప్పుడు మనం ఎత్తుకున్నాం. కానీ నేను జ్ఞానిని అనుకున్నటువంటి వాడిని పట్టుకున్న మాయ మొత్తం భక్తులలో ఒక్క గోపికలని మాత్రమే పట్టుకోలేదు. అంటే ఎక్సెప్ట్ గోపికలు అందరూ మాయలో పడ్డారు. గోపికలు క్షణకాలం పడిన కృష్ణానుగ్రహంతో వెళ్ళి అందులోకి బయటికి రాగలిగారు. అటువంటి మాయ యయా సమ్మోహితం జగత్, ఏ మాయ చేత ఈ లోకమంతా మోహితమవుతుందో అటువంటి మాయ ఆజ్ఞార్థే సంభవిష్యతి. శ్రీకృష్ణుడి ఆజ్ఞతో భూలోకంలో వ్రేపల్లెలో నందుని భార్య యశోదాదేవికి కూతురుగా పుడుతుంది. యశోదకి కూతురుగా పుట్టి శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత కృష్ణుడి స్థానంలోకి ఆమె వస్తుంది, ఆమె స్థానంలోకి కృష్ణుడు వస్తాడు. ఇలా ఆవిర్భవించిన పరమాత్ముడు కృష్ణుడు భూలోకంలో 125 సంవత్సరములు జీవిస్తాడు. సుస్పష్టంగా విష్ణు పురాణం చెప్పింది 125 ఇయర్స్, 125 సంవత్సరములు కృష్ణుడు భూలోకంలో ఉన్నాడు. ఆయన అవతారం అంతకాలం ఉన్నది. ఈ 125 సంవత్సరములు కృష్ణుడు నిరంతరం ధర్మ సంస్థాపన చేయటానికి దుష్ట శిక్షణ చేస్తూనే ఉంటాడు, శిష్యుల్ని రక్షిస్తూనే ఉంటాడు, భూలోకాన్ని ఆక్రమించుకున్న రక్కసి మూకని ఉక్కడగిస్తాడు, పాపాత్ముల్ని సంహరిస్తాడు, పుణ్యాత్ముల్ని ఉద్ధరిస్తాడు, అనేక లీలలు చేస్తాడు. అందులో కొన్ని మధుర లీలలు ఉంటాయి, కొన్ని మాయాలీలలు ఉంటాయి, కొన్ని భీకర లీలలు ఉంటాయి. అనేక లీలలు చేసి చివరికి ఆత్మలోకానికి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు భూభారం తగ్గిపోతుంది. భూదేవి నీకోసమే, నీ బరువు తగ్గించడానికే కలిపురుషుడి అంశతో దుర్యోధనుడనేవాడు ఒకడు పుట్టబోతున్నాడు. వాడు పుట్టి భూమి మీద నీకు చాలా ఉపకారం చేస్తాడు. ఓ దుర్మార్గుడు పుడితే కానీ దుష్టక్షయం కాదట. వాణ్ణి రాజును చెయ్యడానికి, రాజును చెయ్యకుండా ఉండడానికి ఇరు వర్గాలు పోటీ పడి యుద్ధం చేసి సర్వనాశనం అయిపోతాయి. అటు ఇటు నాశనం తప్పదు, తద్వారా భూభారం తగ్గుతుంది, నిశ్చింతగా ఉండు అని బ్రహ్మదేవుడు ఆమెను ఓదార్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అమ్మాయి అనుకుని భూదేవి మళ్ళీ భూలోకానికి వచ్చేసింది. ఆ కాలంలో మథురా నగరం యాదవులందరికీ రాజధానిగా ఉండేది. మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి. మథురా నగరం అంటే సామాన్యమైనది కాదు, నిత్యం శ్రీకృష్ణుడు అక్కడ తనంత తాను ఉంటాడట. సాధారణంగా నిత్యం ఉండడం కష్టం. మథురా నగరంలో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు ఉండడు అని అడగకర్లా, ఎప్పుడూ మథురా నగరంలో ఉంటాడు. ఆయన తక్కిన నగరాలకి ఆహ్వానిస్తే వెడతాడు, మథురా నగరంలో ఆహ్వానం లేకుండా వెడతాడు. అంటే ఏమిటో కొంచెం తెలుసుకోవాలి. మొత్తం మోక్షపురాలు 7 పురాలు చాలా ఉన్నప్పటికీ 7 ఇంటికి ప్రత్యేకంగా మోక్షపురములని పేరు. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చేయవ సప్తైతే మోక్షదాయిన, ఏడు పురములు మోక్షము ఇచ్చేవి. అందులో ఒకటి అయోధ్య, రెండు మధుర, మూడు మాయ అంటే ఇప్పుడు హరిద్వార్ అన్నమాట, నాలుగు కాంచి, ఆ తర్వాతది కాశీ, తరువాతది అవంతీపురం అంటే ఉజ్జయిని, ఏడవది ద్వారక. పురి ద్వారవతి అంటే ద్వారకాపురం అని అర్థం. ఈ ఏడింటికి మోక్షపురములు అని పేరు. ఈ మోక్షపురాల్లో తక్కిన పురముల్లోకి ఆవాహయామి అని రోజు ఉదయం పూట అర్చక స్వాములు గుడులలో ఆవాహన చేయగానే అప్పుడు వచ్చి భగవంతుడు కూర్చుంటాడు. ఇది విష్ణు గురించి చెప్పిన మాట, శివుడి గురించి చెప్పింది కాదు. కాశీకి మళ్ళీ ఎక్సెప్షన్, కాశీలో విశ్వనాథుడిని ఎవరు ఆహ్వానించక్కర్లా, అసలు కాశీయే విశ్వనాథుడు. ఇప్పుడు ద్వారకానగరం కృష్ణుడు పరిపాలించాడు, అది మోక్షపురం. కానీ ఎప్పుడు వస్తాడు కృష్ణుడు అక్కడికి? ప్రతిరోజు రాత్రి పవళింపు సేవ అవగానే అక్కడి నుంచి తిరిగి గోలోకానికి వెళ్ళిపోతాట. మళ్ళీ తెల్లవారి అక్కడ అర్చకులు తలుపు తీసి స్వామి రమ్మని ఆహ్వానించగానే మళ్ళీ ద్వారకానగరంలో అడుగు పెడతాడు. లేకపోతే ఉత్తప్పుడు ద్వారకలో ఉండడు, అర్చన జరిగినప్పుడే ఉంటాడు, భక్తులు ఉన్నప్పుడే ఉంటాడు. అయోధ్యానగరం అంతే, రామచంద్రుడికి రాత్రి పవళింపు సేవ అవగానే ఆయన వెళ్ళి వైకుంఠం చేరిపోతాడు. మళ్ళీ ప్రొద్దుట సుప్రభాత సేవా సమయంలో వస్తాడు. మాయాపురము అంతే, కానీ మధుర అలా కాదట. అసలు అక్కడికి ఏ సేవ అక్కర్లా, ఎవరూ పిలవక్కర్లా, ఆవాహయామి అనక్కర్లా, సుప్రభాతం అక్కర్లేదు, పవళింపు అక్కర్లా. దాంతో సంబంధం లేకుండా నిత్యం ఎల్లవేళలా సన్నిహిత అక్కడే ఉంటట. వద్దన్నా విడిచిపెట్టడు ఆయన. వద్దు బాబు కృష్ణ కాసేపు వెళ్ళిపో అని ఎవరైనా పిలిచి వెళ్ళిపోమ్మన్నా పొమ్మన్నా పోట ఆయన. అంత ఇష్టం అక్కడ, ఆ స్థానం అంటే అంత ఇష్టంతో అక్కడే ఉండిపోతాడు. అందుకని నిత్యము సన్నిహితుడై ఉండేటటువంటి పురం కేవలం మధురాపురం మాత్రమే అన్నారు. అందుకని ఇప్పటికి కూడా మోక్షపురాల్లో కాశీకి ఇచ్చిన ప్రాధాన్యం తర్వాత మళ్ళీ బృందావనానికే ఇస్తారు. మధురా బృందావనం కలిపి ఒకటే పురం కనుక. ఆ ప్రాంతంలో రాత్రిపూట నిరంతరం శ్రీకృష్ణుడి యొక్క లీలలు కనబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా రమణ్రేతి అని ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడే అఘాసురుణ్ణి చంపి సద్దన్నం భోజనం చేశాడు కృష్ణుడు. ఆ ప్రాంతం చాలా పవిత్రమైనది. ఆ ఇసుక, అక్కడున్నటువంటి ఇసుక గోలోకంలో ఉన్న మట్టి, అది గోలోకంలోని గోపీచందనమే ఇసుక అయ్యిందని పెద్దలు చెప్పారు. ఆ ఇసుకను ఒట్టి పూసుకుంటారండి భక్తులు. మేరాబాయి అలా పూసుకుంది. అక్కడికి వెళ్ళాక తులసీదాసు గారు, మహానుభావుడు సూరదాసు గారు, వీళ్ళందరూ ఆ మట్టి ఒంటికి పూసుకుని పులకించిపోయారు. ఆ మట్టిని నామం కింద తీర్చిదిద్దేవారట, ఆ మట్టిలో పొల్లిగింతలు పెట్టేవారట. బ్రహ్మగారు కూడా అందులో పొల్లిగింతలు పెట్టారు. అంత గొప్ప ఇసుక అది, అది గోలోకపు ఇసుక అని పేరన్నమాట. ఆ మట్టి ఒంటికి తగిలితే చాలు, ఎంతటి పాపాత్ముడైనా పవిత్రుడవుతాడు. అక్కడ చిన్న చిన్న చీకటి చెట్లు ఉంటాయి. చీకటి చెట్లు అడుగులంతా కటిక చీకటి ఉంటుంది కనుక దాన్ని చీకటి చెట్టు అంటారు. ఆ చెట్ల కింద రాత్రిపూట గుసగుసలు వినపడతాయి. రాధామాధవులు పాడుకున్నట్టు మాట్లాడుకున్నట్టు మనకి తెలిసిపోతుంది. అక్కడ పెట్టే నైవేద్యం తెల్లారేసరికి సగం సగం తినబడి ఉంటాయి. ఎంత మధురమైన ప్రాంతం అండి అది. కృష్ణుడు అక్కడ మట్టిని కొంచెం నోట్లో వేసుకోవటం వల్లే ఆ మట్టికి అంత శక్తి వచ్చిందని కూడా మనకి సూరదాసు గారు సూరసాగర్లో రాశాడు. కృష్ణుడు అక్కడ తిరిగాడు, ఆ మట్టి నోట్లో పెట్టుకున్నాడు. అందుకే అది మట్టి కాదు, అమృతాన్ని మించినటువంటి పవిత్రమైన మట్టి. ఈ మట్టి ఒంటికి పూసుకున్నటువంటి వాడు మళ్ళీ మట్టి మీద పుట్టవలసిన అవసరం లేకుండా గట్టిగా గోలోకాన్ని పట్టుకుంటాడు అన్నాడు ఆయన. అంత గొప్ప స్థలం బృందావనం అంటే, మధుర భక్తికి నిలయం బృందావనం అంటే. అందుకే సప్తమోక్షపురాల్లో అగ్రస్థానం కాశీదైతే మళ్ళీ అంత అద్భుతమైన స్థానం, వాసుదేవునికి ఇష్టమైన స్థానం మధుర బృందావన ప్రాంతం అన్నమాట. పదే పదే ఏ పురాణం చూసినా ఈ శ్లోకం కనపడుతుంది, మధుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి. ఏ ప్రాంతంలో నిత్యము భగవంతుడు తనంత తాను పిలవకుండా కొలువై ఉంటాడో అది ఏ మధురానగరము అని అర్థం దానికి. అంత గొప్ప పురం అది. ఆ మధురానగరం రాజధానిగా చేసుకుని మాధురము సూరసేనము అనే రెండు రాజ్యములను పూర్వం సూరసేనుడనే ఒక మహారాజు పరిపాలించాడు. సూరసేనము మాధురము అంటే ఇటు అయోధ్య వైపు వెళ్ళే మార్గం అంతా సూరసేనమని పిలువబడింది. ఆగ్రా వైపు వెళ్లే ప్రాంతం అంతా మాధురము అని పిలువబడేది. ఈ రెండింటికి కలిపి ఉమ్మడిగా మధుర రాజధాని. ఈ ప్రాంతం అంతా కలిపి మాధుర సూరసేన సామ్రాజ్యం అని పిలువబడేది. ఆ సామ్రాజ్యానికి నిజమునకు పాలకుడు సూరసేనుడు. కానీ ఒకనొకప్పుడు యయాతి మహారాజు గారు కొన్ని కారణముల చేత ద్వాపరయుగం చివరి వరకు యదువంశం వారికి రాజ్యపాలన అర్హత లేకుండా శపించాడు. అందుకని పరాక్రమం తనది, సామ్రాజ్య స్థాపన తనది. అయినప్పటికీ సూరసేనుడు సింహాసనం మీద మాత్రం ఉగ్రసేనుణ్ణి కూర్చోబెట్టాడు. ఈ ఉగ్రసేనుడు భోజవంశంలో పుట్టాడు. యాదవుల్లో కూడా చాలా శాఖలున్నాయి. యదువంశం, వృష్ణి వంశం, కుకురు వంశం, భోజవంశం, అంధక వంశం, సాత్వత వంశం, దాశారహ వంశం, ఇలాంటి శాఖలు ముఖ్యమైనవి. అందులో భోజవంశస్థులు సింహాసనం మీద కూర్చునేవారు. యదువంశీయులు పరాక్రమ ప్రదర్శనతో సామ్రాజ్యం సంపాదించి దాన్ని వెళ్ళకిచ్చేవాళ్ళు. భోజవంశంలో ఉగ్రసేన మహారాజు గారు చాలా గొప్పవాడు, ధర్మాత్ముడు. ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి మిగతా పనులు తానే నడిపేవాడు సూరసేనుడు. ఈ సూరసేనుడికి వరుసగా 8 కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడు వసుదేవుడు. వసుదేవుడు, సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళు 8 కొడుకులు పుట్టాక మళ్ళీ ఆయనకి ఇంచుమించుగా విష్ణువుతో సమానమైన శక్తి కలిగినటువంటి ఉత్తమురాలు, విష్ణు భక్తి పురురాలు అయిన కూతురు, మొదటి కూతురు పుట్టింది. ఆవిడకి పృథ అని పేరు పెట్టారు. ఈ పృథనే కుంతిభోజ మహారాజు గారు పెంచుకున్నాడు. అందుకని ఆవిడకి కుంతి అని మారు పేరు వచ్చింది. వసుదేవుడి చెల్లెల్లో పెద్ద ఆవిడ కుంతి. ఆ తర్వాత రాజాధిదేవి, తర్వాత ఆవిడి సాత్వతి, ఇంకొక ఆవిడ పేరు అనువింద. ఈ విధంగా మొత్తం మీద 5 కూతుళ్ళు కూడా పుట్టారు. సూరసేన మహారాజు గారికి 8 కొడుకులు, 5 కుమార్తెలు. ఇందులో కొడుకుల్లో పెద్దవాడు వసుదేవుడు కారణజన్ముడు. పూర్వజన్మ సుకృతం ఉంది ఆయనకి. అనేక జన్మములలో చేసిన మహాతపస్సు, విష్ణు తపస్సు, విష్ణు నామస్మరణం వసుదేవుడి రూపంలో వచ్చిందట. అందుకే వసుదేవుడు చిన్నప్పటి నుంచి కూడా నిరంతరం భగవద్భక్తితో భగవన్నామస్మరణమే చేసేవాడు. ఒక్కసారి కూడా మాట వరసకు కూడా భగవంతుడి నామం విడిచిపెట్టాడు ఆయన. ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు. అందులో భార్యల్లో పెద్దావిడ పేరు రోహిణి. రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే. వసుదేవుడి పెద్ద భార్య రోహిణి ఎక్కువగా నందగోకులంలో ఉండేది. ఎందుకంటే నందుడికి ఆవిడ వరుసకి సోదరి కూడా అవుతుంది. వీరి వల్ల ఎంతోమంది సంతానాన్ని పొందారు వారు. ఇలా ఉండగా ఒకనాడు ఉగ్రసేనుడి కొడుకు కంసుడు, వాడు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాడు, తాగుబోతూ తిరుగుబోతూ, క్రూరుడు, పరాక్రమవంతుడు. సూరసేనుడు బతికున్నంత వరకు కంసుడి ఆటలు చల్లలేదు. సూరసేనుడనే మహావీరుడు శరీరం విడిచిపెట్టగానే తండ్రి నామకే వస్తే ప్రభువు కాగా సామ్రాజ్యమంతా తానే అదుపులోకి తీసుకున్నాడు కంసుడు. కంసుడు మహావీరుడు, రాక్షసుడు, క్రూరుడు. నిజానికి ఉగ్రసేనుడు సింహాసనం మీద ఉన్నాడన్న పేరే కానీ అధికారం అంతా వీడిదే. గుడ్డి ధృతరాష్ట్రుడి దగ్గర దుర్యోధనుడు లాంటి వాడు వీడు. దుర్యోధనుడి కంటే 7 ఎక్కువ చదివిన వాడు వీడు. ఈ కంసుడు దాదాపు 81 వివాహం చేసుకున్నాడు. వీడికి చాలామంది సంతానం ఉన్నారు. క్రూరుడు అయినప్పటికీ వీడికి ఒక్క విషయంలో మాత్రమే వీడు మెచ్చుకోవాలట. దేవకీదేవి అని దేవకునికి కూతురున్నది. ఉగ్రసేన మహారాజు కంసుడి తండ్రి. ఈ ఉగ్రసేనుడి తమ్ముళ్ళల్లో ఒకటి పేరు దేవకుడు. ఈ దేవకునికి దేవకీ మొదలైన కుమార్తెలు 9 ఉన్నారు. ఈ 9 కూడా వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఆయన. ఆఖరి ఆవిడ పేరు దేవకి. కంసుడికి పెళ్ళయ్యే సమయానికి దేవకి పుట్టింది. ఆవిడ చిన్నపిల్ల. చిన్నప్పటి నుంచి దేవకిని ఎంతో ప్రేమతో ఎత్తుకొని పెంచి పెద్ద చేశాడు కంసుడు. ఒక ముక్కలో చెప్పాలంటే కంసునికి దేవకి కూతురు లాంటిదట. చెల్లెలు కూడా కాదు, కూతురు వలే పెంచాడు. చాలా ఇష్టపడేవాడు. ఆమె అడిగితే ఏదైనా తెచ్చిచ్చేవాట. మనం చెప్పుకున్నాగా పాపాత్ముల యొక్క లక్షణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః. కొంతమందికి మనస్సు నిలకడగా ఉండదు, అటువంటి వాళ్ళని అవ్యవస్థిత చిత్తులు అంటారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఈ క్షణంలో సంతోషిస్తారు, వాళ్ళకి ఆనందం వచ్చేస్తున్నమాట. ఇంకేముంది గురువు గారు మీరు అడిగితే గొలుసైనా ఇస్తాం అంటారు. ఇవాళ గొలుసిస్తారు, రేపు పొద్దున మళ్ళీ తేడా వస్తుంది, కోపం వచ్చేస్తుంది, నేను ఇచ్చిన గొలుసు పట్టుకొచ్చి ఇచ్చేయి అంటారు. ఎప్పుడు వాళ్ళకి కోపం వస్తుందో తెలియదు, ఎందుకు ప్రేమ వస్తుందో తెలియదు. ఇలా క్షణక్షణము మనస్సు మారిపోతుంది చూశారు. అటువంటి వారిని అవ్యవస్థిత చిత్తులు అంటారు. ఈ అవ్యవస్థిత చిత్తుల యొక్క ప్రేమ కూడా భయంకరమే. అటువంటి వాళ్ళతో స్నేహం మంచిది కాదు, వాళ్ళ ప్రేమ అసలు మంచిది కాదు. ఈ క్షణం ప్రేమ వచ్చిందంటే బొబ్బట్లు పెడతారు, రేపు పొద్దున కోపం వచ్చిందంటే నిన్న పెట్టిన బొబ్బట్లు కక్కు అంటారు. ఇంకేం కక్కుతాడు, తిన్నాడు నిన్న, ఇంక అది కక్కే అవకాశం లేదు. ఇలాంటి పిచ్చాడు కొందరు ఉంటారు. ఆ కోవకి చెందినవాడు కంసుడు. ఎప్పుడు ఎవరికి మంత్రి పదవి ఇస్తాడో, ఎప్పుడు ఆ పదవి పీకేస్తాడో తెలియదు. ఎప్పుడు ఎవరిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడో, ఎప్పుడు కింద పారేస్తాడో తెలియదు. ఎప్పుడు ఎవరికి అన్నం పెడతాడో, ఎప్పుడు ఎవరికి నెత్తిమీదకి అన్నం పెడతాడో, ఎవరికి సున్నం పెడతాడో తెలియదు. అంతటి అవ్యవస్థిత చిత్తుడు వాడు. అటువంటి వాడికి చిన్నప్పటి నుంచి దేవకి మీద ప్రేమ, ఆమెను ఎత్తుకున్నాడు, పెంచి పెద్ద చేశాడు. వాడికి లోపల ఏమనిపించిందట, ఈ చెల్లెలంటే నాకు ఇష్టం, ఈమెనేమో ఎక్కడో దూరంగా ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్ళయ్యాక చూడడం కుదరదు, పెళ్ళయ్యాక భర్త పట్టుకుపోతాడు, ఎక్కడో దూరంగా ఏపీలోనో లేకపోతే తమిళనాడులోనో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే చూడడం కష్టమైపోతుంది. అదే మన మధురా నగరంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే రోజు చెల్లెల్ని బావగారిని చూసుకోవచ్చు, వాళ్ళని భోజనాలకు పిలవచ్చు అని చెల్లెల మీద ప్రేమతో ఆమెను వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నట్టు ఈ సంకల్పం వాడిదే. నిజంగా చెల్లెల మీద ప్రేమతోటే పనిచేశాడు వసుదేవ. నా చెల్లెలు దూర ప్రాంతానికి వెళితే నేను తట్టుకోలేను, పెళ్ళయిన తర్వాత ముగుడు ఆవిడ ఎలా పీడిస్తాడో తెలియదు. నువ్వు ఉత్తముడి, భార్యని ప్రేమగా చూస్తావని నా నమ్మకం. భార్యని పొరపాటు కూడా కొట్టవు తిట్టవు, విడాక్ 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 అని చీటికి వాడికి కోపం వచ్చి విడాకులేవు. అందువల్లే నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావంటే, బావా నీ మాట ఎప్పుడు కాదన్నాను, అలాగే కానీ అన్నాడు ఆయన. ఈ విధంగా వసుదేవుడికి కంసుడు తన చెల్లెలు సవతి చెల్లెలైనప్పటికీ, పెనతండ్రి కూతురైనప్పటికీ దేవకిని సొంత చెల్లెలుగా భావించి ఒక శుభముహూర్తంలో పెళ్లి చేశాడు. ఉపయేమే మహాభాగాం దేవకీం దేవతోపమాం. దేవతలతో కూడా పోల్చదగిన ఉత్తమ స్త్రీ దేవకి. అంతటి ఉత్తమురాల్ని కంసుడు దగ్గర ఉండి వసుదేవునికిచ్చి వివాహం చేశాడు. పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత పూర్వం ఊరేగింపులో ఒక కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఒక రథం తీసుకొచ్చేవారు. ఆ రథంలో వధూవరులను కూర్చోబెట్టి ఓ మంచి సారథి రథం తోలుతూ ఉంటే ఊరంతా తిప్పేవారు. ఊళ్ళో వాళ్ళంతా పువ్వులు వర్షం కింద చల్లేవారు, బాంబులు పేల్చేవారు కాదు, మళ్ళీ బాంబులు పేలిస్తే ప్రమాదం, పువ్వులు వర్షం కురిపించేవారు, లడ్డూలు విసిరేవారు. లడ్డూలు అంటే నేను చెప్పేది సున్నితంగా ఉండే లడ్డూలు. ఆ మధ్యలో ఒక ఆవిడ లడ్డూ పట్టుకొచ్చి ఇచ్చింది, మొత్తం దంతాలన్నీ ఊడిపోయాయి. ఆ తర్వాత ఆ లడ్డూని ఏం చేయలేదు తెలియక మా అసిస్టెంట్కి ఇస్తే కుంకుడుకాయలు కొట్టడానికి వాడుతున్నాడు చక్క, కుంకుడుకాయలు రాయి లేకపోతే. కొంతమంది లడ్డు, అది లడ్డు కాదు గడ్డు, అలాంటి లడ్డూలు విసిరేరుకోండి వధూ ఊర్ల మీదకి, ఏవాళ్ళ జీవితంలో కోలుకోరు. కాబట్టి మంచి మృదువుగా మీద పడగానే విడిపోయి నెత్తి మీద పడగానే అవి ముక్కలు ముక్కలు అయిపోయి నోట్లో పడుతూ ఉంటే అని తింటూ ఊరేగచ్చు, ఎంత బాగుంటుంది అప్పుడు. అలాగే పేలాలు జల్లేవారు, మల్లె పువ్వులు జల్లేవారు, ఇవన్నీ జల్లి ఊరంతా ఊరేగించేవారు అన్నమాట. ఆ ఊరేగింపు కార్యక్రమం కంసుడు ఏర్పాటు చేశాడు. ఓ రథం సిద్ధం చేశాడు, తానే తొట్లో కూర్చుని నే రథం నడుపుతాను, ఎవరో ఇంకో సామాన్యమైన డ్రైవర్ నడపడం కాదు, సూతుడు నడపడం కాకుండా నేనే మహారాజుని మీ ఇద్దరిని రథంలో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగిస్తానన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి, బావా నీకు నేనంటే ఎంత ప్రేమ అన్నాడు వసుదేవుడు, మా అన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టం అంది పాపం చెల్లెలు. జరగబోయేది ఆవిడకి ఇంకా తెలియదు గనక. ఇక రథం బయలుదేరబోతోంది, ఎంతలో దేవకుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆగండి అన్నట్ట, తీరా శుభమైన రథం కదులుతుంటే మొదట ఫుల్ స్టాప్, ఆగిలోనే హోసిపోదు అంటారు దాన్ని, రథం ఆగింది. ఇదేమిటి రథం ఆపావు బాబయ్య అంటే, పెళ్ళంటే నువ్వు దగ్గర ఉండి చేసావు, అల్లుడికి నీ కూతురికి కట్నాలు ఇవ్వద్దా, కానుకలు ఇవ్వద్దా? ఆ రోజుల్లో కట్నం అనేవారు కాదు, పిల్లల మీద ప్రేమతో కానుకలు ఇచ్చేవారు. ఇప్పుడు దక్షిణగా వరదక్షిణ కట్నంగా మారిపోయింది. ఆ కట్నం మీరు విశాఖపట్నం ఇచ్చినా తృప్తి ఉండదు వాడికి, ఇంక ఎన్ని ఇవ్వండి. అందుకని జామాత దశవగ్రహ అన్నారు. మా చిన్నప్పుడు పాఠం ఉండేది, నారదుడు ఒక రోజున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి గ్రహాలన్నీ కూర్చోబెట్టి, గ్రహాలారా భూలోకంలో కొత్త గ్రహం వచ్చింది అనగానే నవగ్రహాలు కంగారడి, ఇదేమిటే బాబు మాకు పోటీగా గ్రహాన్ని తెచ్చావంటే తెచ్చానండి అన్నట్ట. ఈ కొత్త గ్రహాన్ని ఎలా సంతృప్తి పరచవచ్చు అని అడిగారట నవగ్రహాలు. శనైశ్చరుడు నువ్వులతో సంతోషిస్తాడు, కుదుడు కందులతో సంతోషిస్తాడు, కానీ కొత్త గ్రహానికి ఈ ధాన్యాలు సరిపోవు. ఇలాంటి ధాన్యములు పండించే 1000 ఎకరాల భూమి ఇచ్చినా పూర్తిగా ఆ గ్రహం సంతోషించదు. 1000 ఎకరాలు కూడా సంతోషించదా? మరి ఏమి ఇవ్వాలి? బట్టలకు సంతోషిస్తారా అన్నాడు చంద్రుడు. ఎన్ని బట్టలు పెట్టినా మళ్ళీ తే తే అంటుంది కొత్త గ్రహం. మరి ఇంకేమి ఇవ్వాలి? బట్టలు, భూములు, ధనాలు ఎన్నిచ్చినా రోజు బంగారం 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 అంటూనే ఉంటుంది. అలా నిత్యం సంతోషం లేని కొత్త గ్రహం, ఇంతకీ ఆ గ్రహం పేరేమిటి చెప్పవయ్యా బాబు అన్నారు వాడు కంగారు పడి. జామాత దశవగ్రహ అన్నట్టు ఆయన అల్లుడు గారట. ఏదో మీలాంటి మంచి అల్లుడి గురించి కాదులేండి, నాలాంటి మంచి అల్లుడి గురించి కాదు, కానీ అలాంటి దశవగ్రహాలు ఉండేవారట పూర్వం. ఆ కాలంలో ఏది ఈ దేవకి కాలంలో ఎప్పుడు మామగారిని డబ్బెమ్మని పీడించేవారు కాదు, ఆయనే తనంత తాను తనకు తోచింది తన ఆస్తిని కొంత కూతురు పేరు మీద ఇచ్చేవాడు అనమాట. ప్రేమతో ఇచ్చేవారు, ప్రేమతో ఇస్తే ఆనందం, కానీ ఒత్తిడి చేసి ఇన్ని లక్షలు ఇస్తే కానీ పెళ్లి చేసుకోమంటే అది ఏం బాగుంటుంది? ఈ కట్నాలు ఎంతమందిని పాడు చేస్తున్నాయండి, ఎంతమంది జీవితాలు పాడవుతున్నాయండి. కొంతమంది కట్నాలు ఇవ్వలేక ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. అవి మరి కేసులు గందరగోళాలు అయిపోతున్నాయి. అది పరమ భయంకరమైన దోషం. మహారాజు గనక దేవకుడు కూతురికి అల్లుడికి ప్రేమగా కానుకలు ఇచ్చాట, 1800 రథాలు ఇచ్చాడన్నారు. ఇంకా 1800 రథాలు, రథాల నిండా బంగారపు గొలుసులు, కంకణాలు, నడుముకి వడ్డాణాలు ఇవన్నీ పెట్టించాడు. పట్టు చీరలు కొన్నింట్లో పెట్టాడు, పట్టు పంచెలు కొన్నింట్లో పెట్టించాడు. ధాన్యాలు 100 బళ్ళతో పంపించాడు కూడా, నవధాన్యాలు కూడా. ఇంకా ఇవి కాకుండా 200 ఏనుగులు, 1000 గుర్రాలు, 800 రథాలు కూడా ఇచ్చాడు. అసలు ఇలాంటి కట్నం ఇవ్వాలి. ఎప్పుడన్నా మీలో ఎవరికైనా ఈ కట్నం సమస్య ఎదురైతే ఏం చేస్తారో తెలుసా? అల్లుడు నీకు కట్నం ఇస్తాను అని 1 ఏనుగు ఇవ్వండి, ఇంకా మళ్ళీ జీవితంలో కోలుకోడు వాడు. లేదా ఆ మధ్యన మామగారు అల్లుడు నీకు కారు ఇస్తానన్నట్ట, పాపం అల్లుడు ఆనందపడిపోయాడు. ఆ కారు మాంధాత కాలం అన్నట్టు, అంబాసిడర్ కారు. వీడి పిచ్చాడు కారు తెచ్చుకున్నాడు, దాన్ని పూర్తిగా రంగేశారు, ఇంకక్కడి నుంచి అల్లుడి పని అయిపోయింది. రోజు అల్లుడా ఓహో గిల్లుడా, రోజు జేబుకి చిల్లుడా అన్నట్టుగా ఈ కారు 2 అడుగులు ఎడిగితే 3 అడుగులు తెయ్యాలి. ఆగిపోవడం, పెట్రోల్ పోయించలేక, షెడ్డుకు పంపించలేక ఈయన బెడ్డెక్కాడు. కాబట్టి ఎవరైనా కట్నం అయితే అలాంటివి ఇవ్వండి. లేదా రద్దయిపోయిన పాత్రలు ఉంటుందో ఎక్కడన్నా అవి పట్టుకొచ్చేవ్వండి, మళ్ళీ జీవితంలో కట్నం అడగడం.